श्री गुरु गणपति वाणी हयकंबर दत्त दक्षिणास्यानां चरण स्मरण मविद्या हरणी करणं ममास्तु सच्चरणं। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणाकरुणाकरुणाक्षी द्रुतमाचाकुशपुष्पवानचामाधिरावृतामयूखैः अहमित्येव विभावये भवान् ध्याये पद्मासनस्ता विकसितवदना पद्मपत्रायताक्षी हेमाभापीतवस्त्रा करकलितलसद्धेम पद्मामरवाङ्गी सर्वालङ्कारयुक्ता सततमभयदा भक्तनम्रा भवानी श्रीविद्या शान्तमूर्तिम् सकलसुरनुता सर्वसम्पत्प्रदात्री सकुङ्कुमलेपनामयुगचुम्बितस्तूरिका समन्दहसिते क्षणा ससरचापपाशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरा ऐंकारहस्ययुक्ता श्रींकार गूढार्थ महाविभूत्या ओंकार मर्म प्रतिपादि नमो नमः श्री गुरुपादुकाभ्याम्। ॐ ऐं ह्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। अदस्ति सौन्दर्यलहरि आनन्दलहरि नाम प्रथम भागः शिवस्य ध्यायुक्तो यदि भवति शक्तं प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतः स्वामाराध्या हरिहरविरिञ्चाभिरपि प्रणन्तुं स्तोतुं वा कथम कृपपुण्यप्रभवति तत्त्वां सम्पांसु तव चरणपङ्क्तेरुभवन् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलम् गुरुत्येनं शौरि कथमपि सहस्रेण शिरसाम्
Shit.
సున్నయన వికసన్నర్మసుజడం
Yeah. स्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः
Yeah. Lala Alina, yo, कुचो सद्यस्विद्यत्तर खटित कूर्पा
सपितुरो कशन्तो दुर्मूले कनकलश चापं कलयता तवत्रा गुरुत्वं विस्तारं श्रीधरपति पार्वतीजानितं वान्दाच्छित्य त्वयि हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्बं नयति च
करेन्द्राणां शुण्डान् कनककदलीकाण्डपटलीम् उभाभ्यामोरुभ्यामुभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्यां मृत्यो प्रणतिकठिनाभ्यां गिरिसुते विघ्नेयाभ्यां
विभुवकरिकुम्भद्वयमसि पराजे विषमविशिखो यदग्रे दृश्यन्ते श्रुतीनामूर्धानो तपति तव योशेखरतया
कलहं सा अतस्येषां शिक्षां सुभगमणि मञ्जीररणितश्चलादा चक्षां चरणकमलं चारुचरिते गतास्येन चक्रं तेन हरिरुद्रेश्वरभृतः शिवस्वच्छाया कटितकपटप्रच्छदपटः मदीयानां भासां प्रतिफलदारुणपया शरीरे शृङ्गारो रसैव दृशां दोग्धिकुतुकम् अरालाहसिते श्रीशाभाचित्ते दृषदुपलशोभापटे दृशन्तं वे मध्ये पृथुरसि जानोहविषये जगत्राति करुणाचिकरुणा कलङ्कपुष्पस्तूरि रजनिकवबिम्बं जलमयम् कलाभिक्षम्भूरैर्मरपथकरण्डं निपीडितम् अतस्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो निबिडयति नूनं तव कृते पुरारामसि तपस्वच्छरणयोः सपर्यापर्याप परमपरणानामसुलभा तदाह्येते नीता
परिव्राजकाचार्यस्य
इति श्रीमत् परमहंस परिव्राजकाचार्यस्य
श्री गोविन्द भगवत् पूज्य पाद शिष्यस्य
श्री गोविन्द भगवत् पूज्य पाद శిష్యస్య
శ్రీమచ్చంకర భగవతః కృతౌ
శ్రీమచ్చంకర భగవతః కృతౌ
సౌందర్యలహరి సంపూర్ణా
సౌందర్యలహరి సంపూర్ణా
ఓం తత్సత్ సమాపత్యా మణిముకురతామపరమణి
నిరాతంకే నిత్యే నిగమయ మమాపి స్తుతిమిమా ಸಮಯ ಮಮಾಪಿ ಸ್ತುತಿ ಮಿಮಾಂ.
ಓಂ ತತ್ ಸತ್. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಆದಿಪರಾಶಕ್ತಿಯೈ ನಮಃ. ಓಂ ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ. నిన్న మనం 100వ శ్లోకానికి వచ్చేసాం. ఏమిటో పూర్తయిపోతుందంటే ఒక రకమైన కొంచెం బెంగగానే ఉందండి, కానీ పర్వాలేదు, మనం ఇప్పటితో అయిపోలేదు, మనకి ఇంకా రోజులు ఉంది కాబట్టి పర్వాలేదు, రివిజన్ చేసుకుందాం. ఇవాళ చెప్పుకున్న ఇంకా అనుబంధ శ్లోకాలు కూడా మనకు వచ్చారు కదా, నాలుగు. నాలుగులో ముఖ్యంగా ఒక్కదానికి మనం అర్థం తెలుసుకుంటే చాలు చివరి దానికి. ఇక్కడ 100వ శ్లోకంలో స్వామివారు మంగళహారతి ఇస్తున్నారు. ప్రదీపజ్వాలాభిరసకరీరాజనజల వైరభ్య రచన జగన్మాత ఎవరండి? అసలు జగన్మాత అంటున్నాం, లలిత మహాభట్టారిక అంటున్నాము, పరంజ్యోతి అంటున్నాం, ఏంటి ఆవిడ స్వరూపం? నేనే చెప్పేశాను, పరంజ్యోతి స్వరూపం అంటే కోటి సూర్య సమప్రభ కదా ఆవిడ. ఎన్ని కోట్లు? కోటాది కోట్ల సూర్య సమప్రభ. మనకి తెలుసున్నది ఈ సూర్యప్రభే కాబట్టి దాంతో పోల్చుకుంటాం. ఉద్యత్థాన్ సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు 1000 మంది సూర్యులతో సమానమైనటువంటి ప్రకాశం కలదు. ఉదయిస్తున్న సూర్యుడైనా ఏ సూర్యుడైనా సూర్యుడు సూర్యుడే. అప్పుడు కొంచెం చల్లగా ఉంటాడేమో, కొంచెం తక్కువగా ఉంటాడేమో అనుకుంటున్నామేమో, కానీ మనం చూడండి, ఉదయిస్తున్న సూర్యుడు వస్తున్నప్పుడు ఆ మాఘమాసంలో కానీ ఆ కార్తీక మాసంలో కానీ దీపాలు పెడతాం కదా. దీపాలు పెట్టినప్పుడు ఈ దీపమే మనకి అక్కడ లైట్ చూపెడుతుందా లేదు అంటే, ఆ ఉదయిస్తున్న సూర్యుడు చూపెడుతున్నాడా మనకి లైట్? ఆయన ముందర మనం పెట్టిన దీపం ఎంతది కదా, అదే మామూలుగా ఏమంటారు, సూర్యుడి ముందు దిగిచి పెట్టినట్లు అంటారు కదా. అదే ఉపమానం ఇక్కడ స్వామివారు శ్రీ ఆశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్తున్నారండి. ఏమనంటే ప్రదీప జ్వాలాభిసకరణ ఈ దివిటీలతోటి సూర్య భగవానుడికి హారతిస్తే ఎలా ఉంటుందో నేను అలా ఇస్తున్నానమ్మా నీకు అంటున్నారు. ఇంకా రెండవది సుధాసూతే చంద్రో పల జల వైరభ్యం. ఇంకొక మూడు ఉపమానాలు చెప్పారన్నమాట. నేను నీకు ఇచ్చేటటువంటి హారతి ఎలా ఉందంటే చాలా సార్లు, అంటే చాలా చల్లగా ఉంటాయి. ఈ చంద్రకాంత శిలలు ఏంటో చేస్తాయంటే చంద్రుడి యొక్క బెన్నెల పడేసరి కల్లా అవి కరుగుతాయి, కరిగి నీరు ఉంటాయి. ఆ నీటిని తీసుకుని నేను చంద్రుడికే మళ్ళీ అర్ఘ్యమిస్తున్నట్టుగా ఉందమ్మా నీకు నేను నీ రాజును ఇస్తూ ఉంటే బాగుందా? అర్థమైంది కదా? చంద్రకాంత శిలలు అని ఉంటాయి, ఆ చంద్రకాంత శిలలే కాని ఆ వెన్నెల పడగానే వెన్నెలు ఎవరిది? చంద్రుడిదే కదా. చంద్రుడు వెన్నెల పడేసరి కదా చంద్రకాంత శిలలు కరిగి నీరు అవుతాయి. ఆ నీటిని తీసుకుని మీకు అర్ఘ్యాన్ని ఇస్తున్నారమ్మా, అలా ఉంది నా పని అన్నారు. ఇక మూడోసారి ఏమన్నారంటే, అమ్మా అయ్యో ఇప్పుడు ఇంకా మూడవ ఉపమానం ఇంకెలా వెళ్ళిపోయారంటే, అమ్మా సముద్ర స్నానానికి వెళ్తాం కదండి మనం, నదీ స్నానానికి సముద్ర స్నానానికి వెళ్తాం కదా, అక్కడ మనం భాగ్యనారాజు వారిని చూస్తాం, మాతాజీని చూస్తాం, ఈ బ్రహ్మ గారిని వీళ్ళందరూ మనము కూడా చేస్తాం లేండి, ఏమనిస్తాం అర్ఘ్యమిస్తాం కదా, అర్ఘ్యమిస్తాం ఎవరికి? సముద్రుడికే, సముద్రుడికి అర్ఘ్యమిస్తాం. సముద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలంటే మన ఇంట్లో నీళ్ళు పట్టుకెళ్తామా? ఓ బాటిల్ పట్టుకెళ్ళాం కదా. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కొన్ని నదిలోంచి కొన్ని ఓ బాటిల్ నీళ్ళు తీసుకొని మనం చేతులు పోసుకుంటామా? లేదు, ఆ నదిలో నీళ్లే ఇలా తీసుకుంటాం, దోసలతో తీసుకొని మంత్రం చదువుకుంటూ ఆ సూర్యభగవానుడికి ఆ సముద్రుడికి మనం తర్పణం చేస్తున్నాం. సౌహిత్యం అంటే తర్పణం అని అర్థం. అక్కడ సౌహిత్యం అని పదం వాడారన్నమాట ఆ చంద్రభగవత్ వారు. అది ఇప్పుడు ఎలా ఉందన్నమాట, అట్లా ఉందమ్మా నాది, నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి నీ పలుకులే, నీ పలుకులతోటే మళ్ళీ నీకే అది చెప్పి నీకే మళ్ళీ ఇది నేను అర్పిస్తున్నానమ్మా, ఇదేమంటమ్మా, ఇదేమన్నా నా శక్తా అన్నారండి. దీంట్లో చాలా విశేషం ఉంది, ఈ చెప్పుకున్నంత ఈజీ కాదు ఇది అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు కట్టెలు ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కట్టెల్లో నిప్పుంటుందని మనకు తెలుసు. ఎందుకంటే మనం యాగాలు చేసేటప్పుడు కూడా ఆ మదనం చేస్తారు, ఆ మదన అగ్ని మదనం చేసినప్పుడు బాగా మదించేసరికి అక్కడ ఒక రంపు వస్తుంది, ఆ రంపు వచ్చేసరికి దానికి మనం ఒక అక్కడ ఏదో అక్కడ రాస్తాం, తర్వాత ముందర రంపు వస్తుంది. అంటే అగ్ని పెట్టి ఉపయోగించకుండా మనం అక్కడ అగ్నిని పుట్టిస్తున్నాం. ఎలా పుడుతోంది అగ్ని? కట్టెల్లో ఉంటే అగ్ని ఎలా వచ్చింది? అగ్ని కట్టెల్లోకి, కట్టెలలోకి అగ్ని ఎలా వచ్చింది? నేను అది భగవంతుడు అమ్మే పెట్టింది, కానీ ఎలా పెట్టింది అని అడుగుతా. సూర్యుడు రశ్మి ఉంటుంది కదా, సూర్యరశ్మి, ఆ సూర్యరశ్మి ఈ కట్టెల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. సైన్స్ కూడా ఇది కరెక్ట్, చొచ్చుకొని వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందన్నమాట, ఆ అగ్ని అందులో పొటెన్షియల్ గా అక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టామండి, ఈ బిల్డింగ్ కట్టినప్పుడు అగ్నిని ఉపయోగించామా లేదా చెప్పండి ఎవరన్నా? ఏమండి ఇంజనీర్ గారు, కృష్ణారావు గారు, ఈ బిల్డింగ్ కట్టినప్పుడు అగ్నిని ఉపయోగించామా లేదా అని అడుగుతున్నాను. అగ్ని ఉందా లేదా బిల్డింగ్ లో? పంచభూత నిర్మితమైంది కదండి ఇది, పంచభూతాల్లో భూమి ఉందా లేదా? ఇక్కడ మట్టి గిట్టీలు సిమెంటు నీరుందా లేదా? నీరు లేకుండా కాంక్రీట్ కలవటం లేదు కదా. ఏమండి మరి ఆ వ్యక్తి జనం పృథ్వీ చెప్తాం అంతేకాకుండా ఆ కాంక్రీట్ మిక్స్చర్ చేస్తున్నప్పుడు కూడా వాటి డ్రాపులకి మధ్యలో వేడి పుడుతుందా లేదా? పుడుతుందా? కనుక అగ్ని ఉన్నట్టే కదా. అంతేకాదు, ఇప్పుడు బ్రిక్స్ ఉంటాయి, అంటే ఏంటి మన ఇటుకలు, ఇటుకలు తయారు చేసినప్పుడు అగ్నితోటే కదండి తయారు చేస్తారు, అగ్ని చేతనేగా తాగుస్తారు ఇటుకలు చేశాక. మరి ఇదంతా అగ్నే కదా. మరి అగ్ని ఈ విధంగా ఉంది మన ఈ ఈ ఈ భవనంలో. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనం ఏమేం చెప్పుకున్నాము? పృథ్వీ చెప్పుకున్నాం, జలం చెప్పుకున్నాం, అగ్ని చెప్పుకున్నాం, వాయు. వాయు ఉందా లేదా? వాయు లేకపోతే పృథ్వీకి పృథ్వీకి మధ్యలో గాలి ఉందా లేదా? అంతేకాకుండా ఇదంతా పెద్ద సైన్స్ కూడా. బ్రిడ్జ్లు అవి నిర్మించేటప్పుడు, తర్వాత భవనాలు నిర్మించేటప్పుడు ఆ మధ్య మధ్యలో కొంచెం కొంచెం గాలి ఉండాలి. ఉండకపోతే ఇది ఎక్స్పాండ్ అయింది అనుకోండి, అప్పుడు బ్రిడ్జ్లు కూలిపోయే అవకాశం ఉంటుంది. చాలా బ్రిడ్జ్లు అందుకనే కూలిపోతాయి. కనుక ఇప్పుడు చైనా వాళ్ళు వాళ్ళు అంత భయంకరమైనటువంటి ఎంతెంత గొప్పగా నిర్మించేస్తున్నారు వాళ్ళు. మరి అంటే వాళ్ళు ఎంత తీవ్ర పరిశోధన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఈ డ్యాములు కట్టేటప్పుడు కూడా అది ఆలోచి ప్రతిదీ ఆలోచిస్తారండి. ఒక మనం పెళ్ళు కట్టుకున్నామన్నా కూడా ఇది ఎండకి వేడికి ఎక్స్పాండ్ అవుతుందా ఏమండి, మరి కుంచుంచు పోతుందా, నీరు పీలుస్తే దిగిపోతుందా, ఇవన్నీ చూస్తున్నాం కదా. కనుక ఇది ఆకాశం. ఆకాశం అంటే స్పేస్. స్పేస్ లేకుండా అసలు భవనమే లేదు. మనకి ఇది ఐదు కలిపే కదా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఎలాగో భవనంలోనే అగ్ని ఎలా వచ్చిందో మనం కొంచెం ఆలోచిస్తే, మరి సృష్టి అంతా కూడా సూర్యభగవానుడు, ప్రపంచం అంతా సూర్యభగవానుడు మరి ప్రసరిస్తున్నాడు కదా తన యొక్క వెలుగుని. వెలుగుని ప్రసరించినప్పుడు అన్ని పీల్చుకుంటున్నాయి, ఆకులు పీల్చుకుంటున్నాయి. ఆకులు పీల్చుకొని క్లోరోఫిల్ తయారు చేసుకొని మనకి ఆక్సిజన్ బయటకు వస్తున్నాయి. అదేమోదు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి, మనకి ప్రాణవాయువులు అందిస్తున్నాయి. దేని వలన? అగ్ని వలన. ఇదంతా అగ్ని సూర్యుడి ద్వారానే జరుగుతుంది. ఇదంతా కూడా అదే విషయంలో మనకి ఒక కూర తిన్నా, ఒక ఆకు తిన్నా, ఒక పళ్ళం తిన్నా, ఒక మనమే బతికున్నా దీనికి అంతటికీ కారణం ప్రత్యక్ష పరమేశ్వరుడు సూర్యుడు. కనుక ఆ సూర్య భగవానుడికి ఆయన యొక్క వేడిని తీసుకునే కట్టెల లోపలికి ఆయన వేడి, ఆయన శక్తి కిరణాలు ఈ ఈ చెట్ల లోపలికి వెళ్ళిపోయినప్పుడు అది అందులోపల నిక్షిప్తంగా ఉంటుంది. అంటే ఏంటి? నిక్షిప్తమై ఉంటుంది, అది దాగి ఉంటుంది, పొటెన్షియల్ గా ఉంటుంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే దానిని మనం రాపిడి పెట్టినప్పుడు బయటకు వస్తుంది. అలాగే మనందరిలోనూ కూడా పరమాత్మ తత్వం అనేటటువంటిది మనందరిలోనూ ఉన్నది. అందుకనే వివేకానంద మహారాజు వారు ఏం చెప్పారంటే, యువర్ ఆల్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు. మనందరం కూడా కేవలం దివ్య స్వరూపులమే, దివ్య జ్ఞాన స్వరూపులం. కానీ అది గుర్తించాలి. నారాయణ ఏవ ఇదం సర్వం యద్భూతం యజ్జ భవ్యం అని చెప్తావా? కానీ అది ఎవరికి ఎవరు నారాయణ అవుతాడు? ఎవడైతే దానిని ఆచరించి నమ్ముతాడు నేను నారాయణుడే, సవిష్ణురేవ భవతి, సవిష్ణురేవ భవతి అని చెప్తుంది యజుర్వేదం. అంటే ఎవరైతే గురుదేవుడు చెప్పినట్టుగా ఆచరిస్తూ నువ్వు దివ్య జ్ఞాన సంపన్నుడివి, నువ్వు కించిజ్ఞుడివి కాదు అని చెప్పినప్పుడు అది తెలుసుకోవడానికి మనం చేసే సాధన ఎందుకు అనుక్షణం మనస్సుతో మనం మధించాలి. ఈ మధించడం అంటే రాత్రి పెట్టడం. ఇప్పుడు రాత్రి పెట్టాలమ్మా, రాత్రి పెట్టాలమ్మా, ఏంటి అగ్గి పుల్ల అగ్గి పెట్టి లోపలే ఉంటాయి పుల్లలు. ఏళ్ళ తరబడి అలాగే ఉన్న అగ్గి పుల్ల వెలుగుతుందా? ఆ అగ్గి పుల్ల బయటికి తీసి మనం ఆ పక్కనున్న మందు మీద రాత్రి పెట్టేనే కదా అగ్గి వస్తుంది. మరి అలాగే కట్టిలో నిగూఢంగా నిప్పు ఉంది, దానిని మనం మధించాదా వద్దా? మధిస్తేనే కదా అరుణి ఉత్తరాన్ని అది రెండు కలిస్తేనే కదా ఇదంతా ఉపనిషత్తులు తర్వాత. అది వచ్చినప్పుడు ఆ అగ్ని తోటి నీకు నేను ఇస్తున్నానమ్మా. అంటే ప్రథమ దశలో సాధకుడైనటువంటి వాడు ఏమనుకుంటాడంటే నేను సాధన చేస్తున్నాను అనుకుంటున్నా, ఎవరైనా సాధన మొదలుపెట్టేవాడిని ఇప్పటికీ అనుకుంటున్నాం, ఏమి సాధన చేయట్లేదు, మీరు ఎంత బాగా చేస్తున్నారు అంటాం. అంటావా అన్నమా, ఎంత బాగా సాధన చేసేస్తున్నావే ఏమిట? నేనేం చేయట్లేదని పైకెత్తాం, కానీ మన మనసులో ఉంటుందేమో నేను సాధన చేస్తాను తెలుస్తుంటే ఉంటుంది మనకి. కనుక ప్రథమ దశలో సాధకుడైనటువంటి వాడు నేను సాధన చేస్తున్నాను, నా సాధన వలన చక్కగా నేను లక్ష్యార్థంతో రాత్రి పెట్టడం వలన నాకు ఇంత మంచి భావనలు బయటకు వస్తున్నాయి. ఈ భావనలతో ప్రభు నీకు నేను ఈ శ్లోకాలన్నీ రచించి నీకు అర్పణ చేస్తున్నానమ్మా అని ఒక నీరాజనం. ఇది సాధనలో ప్రథమ దశ. నేను చేస్తున్నాను నీకు నీరాజనం ఇస్తున్నాను, మూడున్నాయి కదా త్రిపుటి. చేసేవాడున్నాడు, చెయ్యబడేది ఉంది, చేసే జ్ఞానం. మూడున్నప్పుడు ఎప్పుడు కూడా అది ఏకత్వం కాదు. కనుక ఇది సాధన ప్రథమ దశ అని చెప్పుకున్నాం మనం. తర్వాత దశలో ఏంటన్నమాట, చంద్రకాంత శిలలతో పోల్చారు. చంద్రకాంత శిలలు అంటే ఏంటి అంటే, చంద్రకాంత శిలం అంటే అమ్మా ఇందులో నేను కొత్తగా పుట్టించి నేను రాత్రి చేసి నేను సాధన చేసి తెచ్చుకున్నదే కాదమ్మా. ఇది కేవలం నీ దయ వల్ల, నీ దయ అనే వెన్నెల వల్ల. నువ్వు చంద్ర సహోదరి కదా, నువ్వు చంద్రుడి చంద్రుడివి, చంద్ర సహోదరి అమ్మ. మరి అమ్మా నువ్వు చంద్రవదనవి కదా, నీ నుంచే ప్రసరిస్తున్నటువంటి నీ యొక్క కరుణ కృప దయ అనేటటువంటి వెన్నెల పడి నా మీద నా హృదయం రాతి లాంటి హృదయం కరిగి నీరవ్ ఇవ్వమ్మా, ఆ నీటితో నీకు అర్ఘ్యం ఇస్తున్నానమ్మా అన్నాడు. చూడండి, అంటే ఇది రెండవ దశ. ఇందులో నేను సాధించింది ఏమీ లేదు, ఇది గురుదేవుల యొక్క విశేషం, ఆయన యొక్క దయ వల్ల ఇదంతా ఇక్కడి నుంచి వస్తోంది, ఇక్కడి నుంచి వచ్చింది ఆయనకే మనం ఇచ్చుకుంటున్నాము అనేటటువంటిది ఇది రెండవ దశ. ఓకే, అర్థమైందా? ఇక మూడవ దశ, సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం నీళ్ళు తీసుకుని సముద్రానికి ఇస్తున్నానమ్మా. నువ్వు సముద్రం, నువ్వు అబద్ధులు లేనటువంటి కృపా సముద్రం. నువ్వు నీ సారస్వత్యం ఏంటి, ఒకటేంటి, అంతా నీలోనే ఉంది, సకల విద్యలు నీలోనే ఉన్నాయి. అటువంటి విద్యాస్వరూపిణి అయిన నీ నుంచి నేను నా దోసలి, ఎంతండి నా దోసలి, సముద్రం ముందర మనం ఎత్తే దోసలు ఎంతండి, ఇంత ఇన్ని నీళ్లు తీస్తున్నాం సముద్రంలోంచి, ఈ కాసింత నాకు నీ సముద్రంలోంచి పట్టుకోగలిగినంత నీళ్లు నా దోసలి నీళ్లు, ఇవి ఎంతమ్మా, ఇవి పరిమితం, నీ యొక్క చేతన అమ్మకే ఇచ్చినట్టుగా ఉంటుంది పిల్లలు కదా. మనం అదే చేస్తాం కనుక ఇది ఇది భగవంతుడు ఇచ్చినది భగవంతుడికే ఇస్తున్నానని కాదు, భగవంతుడే ఉన్నదంతా, చైతన్యమే ఉన్నది, సముద్రమే ఉన్నది. ఈ దోసిలీ లేదు, ఏమీ లేదు. దోసిలి ఈ దోసిలి పట్టుకున్నా కూడా కింద నుంచి కాస్తూనే ఉంటాయి, అది ఇది నీళ్ళు ఒకటే. దీనికే కబీర్దాస్ మహానుభావుడు ఒక చక్కటి ఒక కొంచెం లైట్ చెప్పుకుందాం. జలేబి చుకుంభు కుంభు బీచ్ జలేబి చుకుంభు కుంభు బీచ్ బాహరు విపరు పాని బాహరు విపరు పాని వికసా కుంభ జల గతి విరలు నీ గురు మిలే బ్రహ్మ జ్ఞాని హమారే గురు మిలే బ్రహ్మ జ్ఞాని పాయి అమర నిషాని గురు బ్రహ్మజ్ఞాని అయిన గురుమూర్తి మనకు లభించారండి. ఆయన చెప్తున్నారు జల్లు పీచు కుంభ ఒక సరోవరంలో ఒక కుండను పెట్టి ఆ కుండను పెడితే కుండ చుట్టూ నీళ్లు ఉన్నాయి, కుండ లోపల నీళ్లు పోసి మరీ పెట్టారు, కుండ లోపల నీళ్లున్నాయి బయట నీళ్లున్నాయి. ఒకవేళ ఇంకొచ్చో కుంభ జల్లు జరిగిస్తాను ఒకవేళ విరిగిపోయిందని ఒప్పుకుంటా అప్పుడేమైంది ఈ కుంభంలోని జలము బయట ఉన్న జలము వ్యర్థమయ్యాయి కదా. ఇది మనం గతాకాశం మహాకాశం అని కూడా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ జలం వచ్చింది కాబట్టి అక్కడ కబీర్దాస్ వారు కూడా జలం గురించి చెప్పారు కాబట్టి నాకు అది గుర్తుకొచ్చింది అనమాట. బాబు గుర్తుకొచ్చారు వికసవ కుంభజల జరిగి సమాన ఈ విషయం అందరికీ తెలుస్తుందా? తెలియదు. ఏకటి విడుదల కొంతమందికి తెలుస్తుంది. ఎవరికి? గురుమూర్తి అనుగ్రహం కలిగి గురుమూర్తిని ఆశ్రయించినటువంటి గురు భక్తులైనటువంటి వారికి గురుదేవుడి యొక్క అమర నిషాని అంటే అమర గురు అమరత్వాన్ని పొందే గురుతు ఏదా గురుతు లక్ష్యార్థం అదే మహామంత్రోపదేశం. ఆ గురు మంత్రోపదేశాన్ని పొందినంత మాత్రాన్ని దొరకద్దు. నేను లక్ష్యార్థం తీసుకున్నానండి, నేను కూడా అప్పుడు దీక్షలు అయిపోయాయండి అంటే లాభం లేదండి. మూడు దీక్షలు మనకి ఊరికే ప్రాక్టీస్ కోసం చెప్తున్నారు, మూడు దీక్షలతో ఇక్కడ అయ్యేది కాదు. ఇది ఆజన్మ దీక్ష చచ్చే వరకు అంటే ఏడు దీక్ష. అప్పుడు కూడా నేను మంచం మీద పడుకోకూడదు, కంచంలో పడకూడదు, ఆకులో తినాలి, కింద పడుకోవాలా, పైన పడుకోవాలా, ఇవి కాదు రూల్స్. ఇప్పుడు మనం 41 రోజులు మనం ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష ఈ దీక్షకి ఏమైనా మనం కొత్తగా మాలలు వేసుకున్నావా, కొత్తగా చీరలు కట్టుకుంటున్నావా, కానీ దీక్షగా వస్తున్నావా లేదా అన్నది ఎవరికి వాడకు తెలుస్తుంది. ఇది ఎట్లా తెలుస్తుంది? మన అంతరాత్మ మనకే చెప్తుంది. అదే తురియం అంటే మనలోనే ఉన్న బాబు మనకు చెప్తున్నారు. ఇంకొకటి ఒక విశేషమైనటువంటిది ఈ సౌందర్య లహరి స్తోత్రంలో శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు పొందిపరచి ఉంచారు అని మహాత్ములు చెప్తున్నారు. ఏమనంటే మామూలుగా బీజాక్షరాలను మనం బయట చెప్పుకోకూడదు, కిందటిసారి మొదట్లో నేను చెప్పాను, కానీ ఇక్కడ పుట్టించి పెట్టేశారండి. ఎవరు? శంకర భగవత్పాదులు వారు కుప్పించి పెట్టారు బీజాక్షరాలని. ఐ క్లీన్ శ్రీ క్లీన్ ఐ భూమ్ ఇష్టం మనకి తెలియదు, తెలియకుండా పెట్టారు. కనుక మనం అన్న కొద్దీ మనకు ఆ బీజాక్షరాల యొక్క శక్తి అంతా మనలో పెట్టుకోండి. విన్నంత మాత్రాన కూడా అది మనం చక్కటి ఉచ్చారణతో మనం చదువుకుంటూ ఉంటే దాని వలన ఆ యొక్క తరంగాలు కూడా మన హృదయంలోకి వెళ్ళి మన మనలో మార్పు తెస్తాయి, మంచి తెస్తాయి. కనుక ఇది మర్చిపోకూడదు. కనుక ఇక్కడ ఏంటంటే ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్తూ ఈ నీరాజనం అనేటటువంటి దీన్ని విధాలుగా చెప్పి మూడు విధాలుగా చెప్పారు. ఇప్పుడు సముద్రంలో నీరు సముద్రానికి ఇస్తున్నట్టుగా అమ్మా నీ యొక్క చైతన్యం ఇందులో ఉంది కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పడం, చైతన్యం లేకపోతే అక్కడికెళ్ళిపోతాం. వచ్చిన వాళ్ళు వస్తారు చూడటానికి లేని వాళ్ళకి, అంతే కదండి. అక్కడ మనం ఎన్ని చదివినా ఏం లాభం? జీవుడు ఏమైనా వింటాడా? కనుక ఈ కాసింత జీవత్వము కూడా అంటే దోసిల్లో పట్టుకున్నాను అని కూడా అంటే ఎందుకు చెప్పారంటే, ఈ జీవుడు అనేటటువంటి వాడి అక్కడ ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడగలుగుతాడు. ఆ జీవుడిలో ఏదుంటే మాట్లాడగలుగుతాడు, చైతన్యం ఉంటే మాట్లాడగలుగుతాడు. ఆ చైతన్యమే ఆ మహాసముద్రం. ఆ దోసిలే ఆ యొక్క జీవుడు. ఆ దోసిలో ఉన్న నీళ్లు కూడా చైతన్యమే. దోసి ఇలా అన్నా పడిపోతాయి, ఇలా అన్నా పడిపోతాయి, అది ఎక్కడికి పడిపోతాయి? చైతన్యం చైతన్యంలో కలిసిపోతాయి. చైతన్యం చైతన్యమే. కనుక ఇక్కడ దోసిలీ లేదు, జీవుడు లేదు. కనుక ఇప్పుడు ఉన్నది ఒక్కటే. ఇది అమ్మా నేను నీకు ఈ విధంగా నాకు ఇచ్చింది, నేను నీకు అర్పణ చేసుకున్నా. ఇక్కడ ఎప్పుడైతే మన పుల్లలోకి సూర్యుడు వెళ్ళి ఆ కిరణాలు వెళ్ళి అక్కడ వేడిని నింపి మనం దానిని మథనం చేశాము అంటే నేను భగవంతుడిని తెలుసుకున్నాను. భగవంతుడు వేరు, నేను వేరు. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండే నీలపై అంటే బాబుజీ మహారాజ్ వాడు ప్రకటించేవాడు. నువ్వు నేనుండేదా కొండ, నువ్వుండే ఇక్కడ, ఇది ద్వైతం. ద్వైతం అండి ప్రపంచంలో రిలిజియన్స్ అన్ని కూడా మోస్ట్లీ ద్వైతమే, అన్ని కూడా ద్వైతమే. భగవంతుడు వేరు, భక్తుడు వేరు. భక్తుడు అన్నచ్చు కొంతమంది, మనుషులు అనర్చు కొంతమంది. కానీ అది దానిని ఏమంట అంటే ఏది మనం తప్పు పట్టద్దు. మన థింకింగ్ కెపాసిటీ ఎంత వరకు ఉంటుందో అంతవరకు వెళ్తాం. మొట్టమొదటిలో 1800 క్రితం అంటే ఇంచుమించు 7వ-7వ శతాబ్దంలోనూ ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ అద్వైత సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించారు. కానీ ఇది అందరికీ అర్థం కాదని కష్టం. కళ్ళకి ఎదురుగుండా కనిపిస్తుంది కాదు విద్య అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. కానీ నువ్వు అది లోపుకెళ్తే నీకు తెలుస్తుంది అది విద్య ఎలాగవుతుంది అంటే ఏంటి. అది ఉన్నంతకాలం ఉంటే విద్య అంటే లేకపోవడమని కాదు, విద్య అంటే లేనిది ఏదో ఉన్నట్టుగా కనిపించడం. దాంట్లో చెప్తున్నా అది ఇది వరకు చెప్పుకున్నాం మనం, ఇంకా అవన్నీ మొదలు పెట్టుకున్నాం. కనుక ఇక్కడ ఏంటంటే ఆ రెండోది మనకి అది ఒకటి, అది అర్థం చేసుకోవడానికి కొంచెం మనకి ఇదిగో ఇటువంటి గురువులు ఉండి చెప్తే, ఒరే నువ్వు చైతన్య స్వరూపుడురా, నీ శరీరం అనేది ఆ ప్రకృతి అనేది ఒక కుండ లాంటిదిరా, ఈ కుండలన్నీ పగిలిపోతాయి అందుకనే అవి ఆతిథ్యం అని చెప్తున్నాము. నువ్వు జగత్తు మిథ్యా అని అనుకుంటూ చూస్తూ వెళ్తే నువ్వు 100 శ్లోకాల్లో. మరి ఇప్పుడు ఇది ఈ మొదటిది ఏంటి, నేను చేస్తున్నాను అని సాధకుడు ముందర ద్వైతంతోనే మొదలు పెట్టారు. దీనికే తర్వాత చంద్రకాంత శిలను కడిగి ఆ మళ్ళీ చంద్రుడి యొక్క వెన్నెల పడితే ఆ చంద్రకాంత శిలను కడిగితే ఆ నీటిని నీకే అర్చిస్తా. అదేంటి అమ్మా నీ దయ, నీ దయ వల్ల నేను చేస్తున్నా, ఇంకా అక్కడ నేను చేస్తున్నాను ఉంది కదా, నేను చేస్తున్నాను నీ దయ, నీ దయ, నీ దయ వల్ల నా మనసు కలిగింది, ఇవాళ నీకు ఇది స్థుతి నేను చేయగలుగుతున్నాను, నీకు అర్పణ చేస్తున్నాను. ఇంకా మూడవది ఏంటి, నీ భయ లేదు, ఏమీ లేదు, ఉన్నదే నువ్వు తల్లి, నీ అది నీకు అర్పిస్తున్నాను. మధ్యలో నాకు జీవత్వం అనే ఒక అడ్డు ఉంది కాబట్టి, ఇంకా శరీరం అనేది ఉంది కాబట్టి అది దోసులతో, చిన్న దోసులతో పోల్చారు, అది కూడా పోతుంది, పోతే ఇంకా ఉండేది నువ్వే. ఇది అద్వైతం కనుక ఇక్కడ అద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైతం మూడు కూడా ఆచరణ వారు ఇక్కడ చెప్పారు. కనుక చాలా అంటే ఎంత మనం ఎంత రోజుకైతే ఇంకా వస్తూనే ఉంటుంది ఇందులో వచ్చి, అది మనం చక్కగా ఏంటంటే దానిని అమ్మా నీకు ఇంకో విషయం చెప్తున్నానమ్మా అన్నారండి ఆయన. కనుక ఇప్పుడు నేను ఈ స్తోత్రం చేశాను అంటే నీ యొక్క చైతన్యం నాలో ఉండబట్టి ఈ స్తోత్రం నేను చేశాను, ఈ స్తోత్రం నేను చేశాను. నేను అంటే ఎవరు మళ్ళీ అక్కడ చైతన్యం, నేను అంటే ఈ శరీరం దీని పేరు కాదు. కనుక నేను చేశానని చెప్తాం కానీ అది చేసింది అది అంటే మళ్ళీ ఇంకెక్కడ చూస్తుంది, ఐ అంటే నేను, ఐ యామ్ అంటాం, అంతేగాని ఐ ఈజ్ అంటాం, ఐ ఈజ్ అంటాం, అందుకని నేను నేనే, నేనంటే నేనే, ఏమండి నేనంటే నేనే అని చెప్పి చక్కగా ఈ గ్రంథాన్ని ముగించారండి స్వామివారు ఈ మూడు శ్లోకాలతోటి, ఈ 100 శ్లోకాలతోటి. ఇంకా 100 శ్లోకం ఇకపోతే నేను గమనించింది ఏంటంటే మూడు చోట నీరాజనాలు ఇచ్చారండి స్వామివారు. ఇక రోజు చదువుతున్నాం కదా, రోజు చదువుతుంటే కొంచెం కూడా చూస్తూ ఉంటుంది కదా, అందులో 22వ శ్లోకం చూడండి, భవాని త్వం దాసి మయి విపర దృష్టి సకరుణ. ఏంటి ఇతి స్తోతుం వాచ్యం వాచ్యం కథయతి భవాని త్వమిత్యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరామిత పద. ఇంట్లో కూడా ఏమన్నారండి అక్కడ నిజ సాయుజ్య పదవి అనే ఒక మాట ఉపయోగించారు చూడండి. సాయుజ్యం అనేది ఒక్క అద్వైతంలోనే అంటే మనకి ఆంజనేయ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారిని రామచంద్రుడు అడుగుతాడు, ఏమయ్యా సీతామ్మవారి దగ్గర అన్నీ విన్నావు కదా, ఆ సీతామ్మవారి అంత తత్వం బోధ చేసింది కదా, మరి ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నావు అంటే అప్పుడు చెప్పాడు ఆయన, దేహ బుద్ధ్యాస్మి దాసోహం జీవ బుద్ధ్యాత్మ దంశక ఆత్మ బుద్ధ్యా త్వమేవాహం ఇది మే నిశ్చిత మతి అని చెప్పాడు ఆయన. అంటే ఏంటి, దేహ బుద్ధ్యాస్మి దాసోహం, నాకు దేహ బుద్ధి ఉన్నంత వరకు నేను నీ దాసుడని, నువ్వు నా ప్రభువి, నేను దేహం నేను అని అనుకుంటున్నాను కాబట్టి నేను దేహమే నువ్వు ప్రభువే. ఇది ద్వైతమే కదా. జీవబుద్ధ్యాత్మ దంశక, జీవబుద్ధితో చూస్తే నేను నీ అంశని, ఇది విశిష్టాత్మ నీ అంశ నేను. అంత పాత్రగాని నేను నువ్వు వస్తాను. నీలో ఒక పాత్రని నేను అను అనేది శిష్టాత్మ. కనుక ఆత్మబుద్ధ ఆత్మపరంగా చూస్తే త్వమేవ అహం, నువ్వే నేను, ఇక్కడ రెండు లేవు. ఇది నా నిశ్చయమైనటువంటి అభిప్రాయాన్ని మనకి ఆంజనేయ స్వామి చెప్పారు. ఇదంతా కూడా మనం సీతారామాంజనేయ అనేటటువంటి ఉద్గ్రంథంలో ఉందన్నమాట. కనుక ఇప్పుడు ఈ 22వ శ్లోకంలో ఇది పూర్తి చేసేసుకుంటే మనకు అయిపోతుందని కొంచెం గబగబా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయిపోతుంది. అమ్మా తల్లి నేను అని ఇంకా చెప్పడానికి నీ దగ్గరికి వస్తున్నాను తల్లి. ఓ భవానీ, నీ దాసుడైన నన్ను కరుణించు. అది నేను చెప్పడానికి నీ దగ్గరికి వచ్చి ఇంకా వస్తున్నానంటే అమ్మా అన్నాను, భవానీ అన్నాను. అనేసరిగా నువ్వు నీ కరుణరసమైనటువంటి దృష్టితో నువ్వు నాకు నన్ను నీలోనే చేర్చేసుకున్నావు. నాకు నీ సాయి నేను ఇంకా అమ్మా అనుకుంటూ అందామని అనుకుంటున్నాను, కానీ ఇంకా నిన్ను ఇంకా స్తోత్రం చేద్దాము స్తుతిద్దాము అని అనుకుంటూ నేను ఈ అమ్మా భవానీ త్వం నువ్వు అన్నానంటే నువ్వు నన్ను నీలో అంటే ఈ రెండు మాటలు మాత్రమే పలికబెడతా. ఇంకా బాగా పూర్తిగా బ్రహ్మ శివుడు విష్ణువు రుద్రుడు ఇంద్రుడు వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ నీలో చేర్చేసుకున్నా నన్ను చేర్చేసుకుంటా. వాళ్ళందరినీ పాదాలకు నీరాజనం ఇచ్చారు. అటువంటి వాళ్ళందరూ వాళ్ళ కష్టపడి వాళ్ళు నీరాజనం ఇస్తుంటే నేనేమీ కష్టం లేకుండా అమ్మా అని పిలిచేసరికి అదే లేవే. నేను పుస్తకం ఎదురుగుండా పెట్టుకొని చెప్తున్నాను, దట్స్ వాట్ యు షుడ్ స్టాప్. ఓకే భవానీ, నేను తప్పులు చెప్తున్నాను, ఒక్క నిమిషం వినండి. నీవు దాసుడైన నాపై కరుణ చూపించు అని చెప్పడానికి ఏ సాధకుడు కోరికలు కలవాడే విధంగా స్తోత్రం చేయదలిచిన భవానీ నీవు అని రెండు మాటలు మాత్రమే పలికి అతడు వాక్యాన్ని ఇంకా పూర్తి చేయకుండానే మహావిష్ణువు బ్రహ్మ దేవేంద్రుడు వీళ్ళందరూ శ్రేష్ఠుల యొక్క కిరీటాచే హారతీయబడుతున్న పాఠం. కాబట్టి వాడు ముగ్గురు హారతిచ్చారన్న అన్నదానికి వారి కిరీటాలు హారతిచ్చారనడానికి పెద్ద తేడా లేదు. ఇది చాలా చిన్న విషయం. వాళ్ళ కిరీటాలు దగ్గరగా మెరిసిపోతాయేమో అది హారతిచ్చినట్టుగా అనిపించింది మనకి. దానికేముంది, వాళ్ళు హారతిస్తున్నారు కనుక. కానీ నువ్వు మట్టుకు నాకు నీ సాహిత్యాన్నే ఇచ్చేసావు అన్నారండి. నీ సాహిత్యాన్నే ఇచ్చేసావన్నారు. మరి ఇంకోటి ఉందండి, 30వ శ్లోకం చూడండి. ముప్పయో శ్లోకంలో స్వదేహోద్భూతాభిర్భృణి మాత్యాభిరమిత నిషేధ్యే నిత్యే త్వామహమితి సదాభావయత్యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవత్తాగ్నిః విరచయతి నీరాజనమితి. ఇది ఇంకోటి. ఇక్కడ కూడా వారు అద్వైత సిద్ధినే చెప్తున్నారు. అద్వైత సిద్ధి పరాకాష్ట అన్నమాట. అంటే శ్రీచక్రంలో మనం శ్రీదేవిని ఎలా భావించాలి, ఎలా ఉపాసించాలి, దాని ఫలమంతా కూడా ఈ శ్లోకంలో చెప్పారు. చెప్తూ ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు నిత్యం నిత్యవాణి, నువ్వు నిత్యమే. నీ శరీరం నుండి పుట్టిన కాంతులు ఈ అనిమ మహిమ గరిమ లహిమ ఈ అష్ట సిద్ధులు ఏమ్మా, ఇంకా ప్రాకాపి సిద్ధి సిద్ధ సిద్ధి వసిత్ర సిద్ధి ఈ సిద్ధులన్నీ కూడా నీ యొక్క కిరణాలు. అష్ట సిద్ధులు కూడా అమ్మా నీ యొక్క కాంతి నుంచి వచ్చినటువంటి కిరణాలు. అవి చుట్టూ పడుకొని వాటిని చాలా మాని ఎవరైతే ఏ సాధకుడైతే కోరుకుంటాడో నీవే నేను అనే అహంభావంతో నిరంతరము ధ్యానిస్తాడు. అహం అంటే అహంగ్రహ ఉపాసన అంటారు. ఇది అహంకారం కాదు, ఇది అహంగ్రహోపాసన. అంటే జయ జయ జగన్మాత.